ఏకధాటిన 1000 కుండలతో నీళ్లు పోసి రుద్రం చదివి నమక చమకాలు చదివి అభిషేకం చేసి నీళ్లతో శివుణ్ణి ముంచేయాలి. ముంచేశాక ఒక్కసారి ఈ మట్టి తీసేస్తే నీరంతా దబదబ శబ్దంతో బయటకు వస్తుంది. ఆ నీళ్లు శిరస్సులో చల్లుకొని ఆ నీళ్లు పట్టుకెళ్ళి పొలాల్లో చల్లి ఇళ్ల మీద చల్లితే ఆ సంవత్సరం వర్షాకాలంలో అపూర్వంగా వర్షాలు పడతాయి అని మంత్రశాస్త్రం చెబుతున్నది. అది జరిగింది కూడా నేను కళ్ళారా చూశాను. మా నాన్నగారు అయితే ఆ పని చేయించారు. ఇక్కడికి దగ్గరలోనే 12 కిలోమీటర్ల దూరంలో జోగన్నపాలెం అని ఒక పల్లెటూరు ఉంది. ఆ జోగన్నపాలెం ముండూరు పెడుతూ ఉంటే కుడివైపున వస్తుందన్నమాట. ఆ ఊళ్ళో యోగలింగేశ్వరుడు అని శివుడు ఉన్నాడు. ఆ ఊళ్ళో మా నాన్నగారు 1959 నుంచి 1969 వరకు ఉన్నారు. ఆ కాలంలో ఎంతోమందికి పాఠం చెప్పారు, ఎంతోమంది శిష్యుల్ని పైకి తీసుకొచ్చారు. గురుభక్తున్న శిష్యులు ఇప్పటికీ గుర్తెచ్చుకుంటారు, గురుద్రోహులు మర్చిపోతారు, అది వేరే విషయం. ఓ సంవత్సరం అక్కడ వర్షాలు లేవు, భయంకరమైన కరువు. అప్పుడు మా నాన్నగారు ఆ గుళ్ళో ఇలాగే తలుపులకి బయట అడ్డంగా జిగురు మట్టి పెట్టించి ఎదురుగుండా ఉన్న చెరువులోంచి నీళ్లు మోయించి పిల్లల చేత పాఠం చదువుకుంటున్న పిల్లల చేత 1000 కుండల నీళ్లు పోయించారట. పోయించుకొని 3 రోజులు కుంభవృష్టి కురిసిందన్నారు వర్షం. ఆ ఊళ్ళో వాళ్ళు ఇప్పటికీ చెబుతారు, అంటే అప్పటి వాళ్ళు. ఆ అప్పటి వాళ్ళలో ఇప్పటికి కూడా ఈ ఊళ్ళో ఉన్నవారు ఏలూరులో కొంతమంది ఉన్నారు. అందులో ఒక ఆయన అయితే అడ్వకేట్ కూడా ఉన్నారు. కాబట్టి ఎందుకు చెప్తానంటే శివుడి మీద నమ్మకం ఉండాలి మనకి, గాఢమైన నమ్మకం ఉండి ఆ మంత్ర ప్రక్రియ నమ్మాలి, చెయ్యాలి. అది పెద్ద కష్టం కాదు. ఇప్పుడు 1000 కుండలతో నీళ్లు పోయమంటే ఎక్కువ ఖర్చే ఉంటుంది, కుండల ఖర్చు. ఆ కుండలు కూడా ఒకేసారి కాదు కదా, ఎదురుగుండా ఓ డ్రమ్ములో నీళ్ళు వేసి ఒక్కొక్క కుండతో నీళ్లు పోయొచ్చు. అందులో లోపల ఓ డ్రమ్ము ఖర్చు, కాస్త శ్రమ, భగవద్భక్తి, నీళ్లు సంపాదించడం తప్ప ఏమీ లేదు. ఏదో లక్షల లక్షలు ఖర్చు పెట్టి యాగం చేసే ప్రక్రియ కూడా కాదు. కాబట్టి ఈ సద్గురుడు ఏమన్నాడు, గురుమూర్తి నాయనలారా, మీ దారిద్ర్యం చూశాను, వర్షము సక్రమంగా కురవకపోవటం వల్ల పంటలు పండక మీరు చాలా బాధపడుతున్నారు. వర్షాలు లేకపోతే ఇక్కడున్న చెరువులు, ఇక్కడున్నటువంటి నదులు నీళ్లు లేక నానా బాధ పడుతున్నాయని నాకు తెలుసు. అవన్నీ ఎండిపోతున్నాయి. వర్షం లేకపోతే ఏమవుతుంది, చెరువులు ఎండిపోతాయి, నూతులు ఎండిపోతాయి, నదులలో నీరుండదు, అది లేకపోతే పంటలు పండవు. కాబట్టి మీకోసం నేను ఈశ్వరుడు చెప్పిన ఒక ప్రక్రియ చెబుతాను, మంత్రశాస్త్రంలోని ఒక గొప్ప ప్రక్రియ అందిస్తాను. ఈ ప్రక్రియ ప్రకారం మీరు చెయ్యండి. మీరంతా శ్రమపడి 1000 కుండల నీళ్లు ఇక్కడికి తీసుకురండి. మంత్రపూర్వకంగా మన ఊళ్ళో ఉన్నటువంటి మాంగళికేశ్వరుడికి, ఆ మంగళ ఈశ్వరుడికి, మంగళ శంకరునికి అభిషేకం చేద్దాం అనగానే ఆయన ఏం చెబితే నమ్ముతారు కనుక ఆ పొలం కాపులంతా 1000 కుండల నీళ్లు తీసుకొచ్చారు. ఒక సోమవారం ఉదయం పూట రాహుకాలంలో 7:30 నుంచి 9 గంటల కాలంలో అభిషేకం మొదలుపెట్టారు. ప్రతి సోమవారం ఇంచుమించుగా కాస్త అటు ఇటులో సూర్యోదయాన్ని బట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల దాకా రాహుకాలం అని ఉంటుంది. ఈ రాహుకాలంలో శివుడికి చేసే పూజ అపార శక్తినిస్తుంది. తొందరగా కోరికలు తీరుతాయి, మనోవంచలు ఫలిస్తాయి. ఆ కాలంలో మహాత్ముడైన ఈ సద్గురుడు వీరందరి చేత అభిషేకం చేయించాడు. మంచి కంఠంతో ఆయన నమక చమకాలు చెప్పి, రుద్రం పఠించి, మహన్యాసం పఠించి ఈ భక్తుల చేత అభిషేకం చేయించాడు. పూర్వకాలంలో ప్రతి వ్యక్తి లోపలికి వెళ్ళి అభిషేకం చేసేవాడు. కొన్ని గుళ్ళల్లో ధ్వజస్తంభం ఉన్న గుళ్ళల్లోకి అర్చకుడు తప్పెవరు వెళ్ళరు, కానీ ఇలాంటి బాణలింగాలు, జ్యోతిర్లింగాలు, ఇలాంటి పవిత్రాలయాల్లో అందులో ముఖ్యంగా ఉత్తర భారత్లో అందరూ సొంతముగా లింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. అందరూ లింగాన్ని ముట్టుకుంటారు. అందులో ఈ 1000 మంది రైతులు పోగై ఒక్కొక్కడు ఒక్కొక్క కడవ చొప్పున అందరూ అభిషేకం చేశారు. ఇక చూడండి ఆశ్చర్యకరం, అభిషేకం పూర్తయింది, కుంభవృష్టి కురిసింది. ఏకధాటిన వర్షాలు కురిసే ఆ సంవత్సరం నదులన్నీ జలసమృద్ధితో నిండిపోయాయి. ఇక నదులతో పాటుగా చెరువులన్నీ నిండిపోయాయి. తదనంతరం నూతులు నిండిపోయాయి. దాంతో వ్యవసాయం బాగా చేసుకున్నారు, పంటలు బాగా పండాయి. ఆ రోజు నుంచి ఊళ్ళో వాళ్ళకి గురువుగారి మీద నమ్మకం ఏర్పడింది. ఆయన ఎలా చెబితే అలా నడుచుకునేవారు. ఆయన అభిషేకం చెయ్యమంటే అభిషేకం చేసేవారు. భస్మంతో శివుణ్ణి పూజించమంటే భస్మంతో పూజించేవారు. ఊర్లో మహాసంపదలు ఎలా ఉన్నా కావలసినటువంటి అన్నం, పానీయం, గృహం వీటికి లోటు లేకుండా వెళ్ళిపోతారట. అన్నము, వస్త్రము, ఇల్లు ఇటువంటివి ఉంటే ఇంకెంతకంటే కావాల్సిందే ఉంది. ఇలా కొంతకాలం జీవితం సాగింది. ఎప్పుడు ఒకే రకంగా ఉంటే జీవితం, సృష్టి యొక్క రహస్యం గురించి మనమేం చెప్పుకుంటాం? ఈ ఊళ్ళో ఒక కుర్రాడికి పెళ్ళయింది. వాళ్ళ ఆవిడ కొంచెం గయ్యాళి, దానికి మండోదరి అని పేరిట్టారట ఆ రోజుల్లో. కొంతమందికి అదో సరదా అండి, రాక్షసుల పేర్లు వాళ్ళ పెళ్ళాల పేర్లు పెట్టుకోవడం సరదా. వాడెవడో నాకు నరకాసురు అని పేరెట్టుకున్నట్టు వాడు, నాకు నరకాసురుడు అంటే ఇష్టం అండి. అందుకని ఇప్పటికక్కడ ఫేస్బుక్లో నరకాసురు అని ఉంటుంది, ఒకడికి రావణ్ అని పేరు. ఈ దిక్కుమాలోళ్ళు ఉంటారు ఇంకా ఇప్పటికూడా. కొందరు దుర్యోధన రావు అని పేరెట్టుకున్నాడు, దుశ్శాసన రావు అని పేరెట్టుకుంటారు కొంతమంది. ఇంకా అంతకంటే నయ్యం, మిగతా పేర్లే నయ్యం. అంటే ఈ మనుషుల్లో తెలియకుండానే రాక్షసులు అంటే ఇష్టం ఉంటుంది. మహిషాసురుడు, నరకాసురుడు, రావణాసురుడి మీద ఇష్టం ఉందంటే వీడికి కూడా సీతలు ఎత్తుపోవాలని కోరుకున్నమాట. సీత లాంటి ఆడవాళ్ళని ఎత్తుపోవాలని కోరుకున్న వాళ్ళంతా రావణాసురు అని పేరెట్టుకుంటారు. అప్పుడు ఏ రాముడో పుడతాడు, ఈ అశోక్ లాంటి వాళ్ళు నలుగురు చేరారంటే నలుగురు రాముళ్ళు అవుతారు, ఈ రావణాసురుడు తలకెళ్ళి నరుగుతారు. ఏం చేస్తాం, కాలప్రభావం అది. ఈ అమ్మాయికి మండోదరిని పేరు పెట్టారు, ఆ ఊళ్ళో ఉన్న కుర్రవాడిని పెళ్లి చేసుకుంది. ఆ ఊళ్ళోనే ఇంకో కుర్రాడు ఉన్నాడు, వాడు అదృష్టం బాగుండి వాడికి మంచి భార్య వచ్చింది. ఆవిడ పేరు పుల్లమ్మ. సంస్కృతంలో పుల్లేశ్వరి అన్నారు, తెలుగులో పుల్లమ్మ అన్నమాట. ఇతనికి పెళ్ళయింది, వీడికి పెళ్ళయింది. ఇద్దరు రైతుల బిడ్డల్లో ఒకడి భార్య పుల్లేశ్వరి, మరొక రైతు భార్య పేరు మండోదరి. ఈ ఇద్దరు వచ్చిన తర్వాత మొత్తం గ్రామంలో విధానం మారిపోయింది. మళ్ళీ పుల్లేశ్వరి భర్తని చాలా గౌరవంగా చూసేది, శివభక్తి కలిగింది, భర్తని ఎప్పటికప్పుడు ప్రేమగా చూసుకునేది. వాళ్ళకి నలుగురు కొడుకులు పుట్టారు. ఏదో అరకొరగైనా జీవితానికి ఏది లోటు లేకుండా సాగిపోతుంది వాళ్ళకి. ఈ మండోదరి అందరికీ అప్పులు ఇచ్చి వడ్డీ వ్యాపారం వసూలు చేసి చెంబులు గిన్నెలు అన్నీ తాకట్లు పెట్టుకుని పక్క వాళ్ళ డబ్బులన్నీ లాగేసేది. రోజు ఇంట్లో గొడవే. అసలు మండోదరి పతివ్రత కానీ ఈ మండోదరి మాత్రం చెండోదరి. మొగుడిని అప్పుడప్పుడు ఏదో అందరూ చూస్తున్నప్పుడు నాలుగు దెబ్బలు చూడకుండా 40 దెబ్బలు కొట్టేది. కొంతమంది అంటే చూస్తూ ఉండగా ఒక దెబ్బే కొడతారు, చూస్తూ ఉండగా కాళ్ళకి దండం పెడతారు, లేనప్పుడు ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు ఏం తెలుస్తుంది మనం చూసి వచ్చామా ఇంట్లోకి వచ్చాక. కానీ ఈ చెండోదరి లాంటి మండోదరి దెబ్బకి వీడు తట్టుకోలేకపోయేవాడు. వీడికి 6 కొడుకులు పుట్టారు. హఠాత్తుగా మళ్ళీ ఒక సంవత్సరం ఊళ్ళో కరువు వచ్చింది. ఈసారి గురువుగారి దగ్గరికి వెళ్ళి అందరూ మళ్ళీ అభిషేకం చేద్దామనగానే ఈ మండోదరి అభిషేకాలు ఏమేం లేవు, ఎవరైనా మా ఇంటి ముందు నుంచో గుళ్ళోకి వెళ్ళాలి, ఎవరైనా అభిషేకం పేరెత్తారంటే కాళ్ళు ఎరగొడతారు, అభిషేకం చేశారా నెత్తి మీద తైల అభిషేకం చేస్తానంది. ఆవిడ నోరు అంటే అందరికీ భయం. ఈ నోరు భయం కంటే ఆవిడ మాటకి ఎందుకు విలువ వచ్చిందో తెలిసి అందరికి అప్పులు ఇచ్చిందిట. ఊళ్ళో ఇంచుమించుగా అందరి చెంబులు తపేళాలు మంగళసూత్రాలు వీడి దగ్గర ఉన్నాయి. ఈ అప్పులు కనుక తీర్చకపోతే వీళ్ళకి ఉప్పు వస్తుంది, దాని బాధ పడలేరు వాళ్ళు. ఏం చేస్తామంటే రౌడీ పిరుగులతో ఏం పెడతాం రోజును. ఇప్పుడు మనం అవతలవాడు మంచివాడైతే రోజు ఏదో రకంగా దండం పెడతాం. రోజు తగాదా పడేవాడు వ్యసనపురుడు నీచుడు క్షుద్రుడు అయితే వాడితో తగాదా పడాలంటే మనకు కూడా విసుకే కదా. ఇప్పుడు నాగోటాడు ఉన్నాడు, ఏదో పురాణం అంటే పర్వాలేదు కానీ రోజు ఏ పనికి మనవాడితో యుద్ధం చేయండి అంటే ఏం యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయడానికి కావలసిన వీరుల్ని పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే నేను కూడా గన్మెన్లు పెట్టుకున్నట్టుగా మా బోటి వాళ్ళం సాత్వికంగా ఉంటాం. మైకు దగ్గర విజృంభించినట్టుగా రోజు నువ్వెంత అని జుట్టుపుచ్చుకుని ఏ యుద్ధం చేస్తాం కుళాయిల దగ్గర. దానికి మళ్ళీ వేరే బ్యాచ్ ఉండాలి, ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఉండాలి. అందువల్ల దీంతో పడలేరు వాళ్ళు. అప్పటికి బతిమలారట. ఒకప్పుడు ఓ 10-15 ఏళ్ల క్రితం మీరెవరు ఈ ఊరు రానికితం, ఓ సమ్మ మండోదరి నీ పెళ్లి కానికితం, ఈ ఊళ్ళో ఇలాగే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు గురువుగారి పాదాలు పట్టుకున్నాం. ఆయన జలఘటాభిషేకం చేయించాడు, సహస్రఘటాభిషేక పుణ్యమా అని వర్షాలు పడ్డాయి. దాదాపు 10-15 ఏళ్ళు మేమంతా సుభిక్షంగా జీవించాం. మళ్ళీ ఏదో కాలప్రభావంలో కరువు వచ్చింది, వర్షాలు లేవు. ఆయన చెప్పినట్టు చేస్తే ఊరికి బాగుంటుందంటే ఊరు లేదు బాగులేదు, మాట్లాడారంటే తంత నా అప్పు తీర్చిన తర్వాత చేయండి. దీనికి శివుడి మీద ద్వేషం. ఇక్కడ పెద్ద గొడవ అక్కడ వస్తుందన్నమాట. మిమ్మల్ని నేను బాగు చేద్దాం అనుకుంటే ఎవడో ఒకళ్ళిద్దరు చేరారనుకోండి, చుట్టుపక్కల ఈ దరిద్రంతో మీకు ఆ దరిద్రం పట్టుకుంటుంది. లేకపోతే నేను 5 నిమిషాలు ఈ కరోనా ఎంత దీని బతుకే అంత మన ఏం చేయగలిగింది ఇక్కడ, ఇంత వేళకి అన్నం తిన్నారా లేదా. ప్రపంచం తల్లకిందులు అవుతున్నప్పుడు కూడా ఈ చుట్టుపక్కల మనకు ఎవరికైనా ఇంత రవ్వంత రోగం వచ్చిందా, మీరు చూశారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది రాదు అమ్మ అనుగ్రహం వల్ల. అంతో ఎంతో వస్తుందంటే ఇది చెప్పారు కదా కొన్ని దరిద్రాలు ఉండడం వల్ల. కాబట్టి దీని గొడవ పడలేక దీంతో యుద్ధం చేయలేక గురువుగారు దాంతో మేము యుద్ధం చేయలేమండి, మా వస్తువులన్నీ దాని దగ్గరే తాకట్టు ఉన్నాయండి, ఎందుకు వచ్చిన అభిషేకం ఈసారి వదిలేద్దాంలేండి అన్నారు. పాపం గురువుగారు మాట్లాడ కోరుకున్నారు. దాంతో ఆ సంవత్సరమే కాదు తర్వాత సంవత్సరం కూడా వర్షాలు పడలేదు. ప్రపంచమంతా అరిష్టంలోకి వచ్చి పడిపోయింది. మనిషిని మనిషి తీరేంత కరువులు పెరిగిపోతున్నాయి. డబ్బున్న వాళ్ళు ఏదో పాత ధాన్యాలు అవి బయటికి తీసి తింటున్నారు. కొంతమంది పాపం సామాన్యులైన రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ ఊళ్ళో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పుల్లేశ్వరు ఉందిగా పాపం, ఆవిడ భర్తను పిలిచి ఏమండి నీళ్లు లేవు కనుక వ్యవసాయం చేయలేము, కనీసం గొడ్డలు ఇస్తాను, కట్టెలు కొట్టి పట్టుకొచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో అమ్మి ఆ డబ్బులతో వెచ్చాలు తీసుకురండి, బియ్యం పప్పులు ఉప్పులు తీసుకురండి, వాటితో నేను వంట చేసి పెడతానది. అలాగేనన్నాడు. ఇతడు కొంచెం అమాయకుడు, పెద్దగా చదువుకోలేదు, కానీ శివుడు అంటే భక్తి, అమ్మంటే భక్తి ఉంది. కానీ అతనికి ఏది మంచో ఏది చెడ్డో కూడా తెలియని ఒక అమాయకుడు అనమాట. కొంతమంది ఉంటారు చిన్న చితక పనులు తప్ప పెద్ద పనులు చేయలేరు వాళ్ళు అమాయకులు. అలాంటి వాడు వాడు నోట్లో వేలు పెడితే కొరకలేడు. నోట్లో వేలు పెట్టామనుకోండి ఎవరన్నా ఏం చేయాలండి ఈ వేలని అంటాడనమాట. అప్పుడు ఏ ఆదిత్య లాంటి వాడు ఋషిక్ లాంటి వాడు నోట్లో వేలు పెడితే కొరుకుంటే అప్పుడు కొరుకుతాడు, బాబ్బా కొరకద్దు అంటే మానేస్తాడు. కొంతమంది భక్తులు చాలా తమాషాగా ఉంటారండి, మరి ఎప్పుడు అలా ఉంటారో ఇంట్లో అలా ఉంటారో తెలియదు. కానీ గురుగారు మీరు చెప్పినట్టుగా ఒక ఆయిల్ బాటిల్ తెచ్చానండి ఏం చేయమంటారండి అని అడుగుతాడు ఒక ఆయన. ఆయిల్ బాటిల్ పెరిగేమన్నా నేను నా కోసమే కదా, దాన్ని ఏం చేయమంటారండి నాతో పట్టుకోమంటారు మీతో ఉంచమంటారు అనమాట. మరికొంతమంది గురుగారు విభూతి తెమ్మన్నారు తెచ్చాం ఏం చేయమంటారండి. ఇంకా అలా అడిగిన వాళ్ళైనా పర్వాలేదు. ఇంకో భక్తుడు ఉన్నాడు, గురువుగారు విభూతి కారులో పెట్టి తెమ్మనగానే కారులో విభూతి పెట్టి తీసుకొచ్చి మళ్ళీ కారులో పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చొచ్చాడు. తెమ్మన్నారు కానీ ఇక్కడ ఇమ్మనలేదు కదా అని మళ్ళీ పట్టుకెళ్ళి కొట్లో ఇచ్చొచ్చాడు. వాళ్ళతో పోలిస్తే పాపం మా విజయవాడ పార్థసారథి గారు ఆయనే నయ్యం. ఏమండి విగ్రహం తెమ్మంటే విగ్రహం తెచ్చి గురువుగారికి ఇచ్చి వెళ్ళిపోతున్నాడు ఆయన, మళ్ళీ కారులో పట్టుకుపోలేదు విజయవాడ నయ్యం. కాబట్టి ఒక్కొక్కడిది ఒక్కొక్క అమాయకత్వం. అది అమాయకత్వమే అనాలో లేకపోతే ఇంకోటి అనాలో కూడా తెలియదు అనమాట. ఇతడు కొంచెం అటువంటి అమాయకుడు. ఓ మంచి గొడ్డలు పుచ్చుకొని అడవికి వెళ్ళాడు. ఓ రెండు మూడు రోజులు అక్కడ అడవిలో ఎండుకట్టెలు కొట్టాడు. ఆ కట్టెలు కొట్టి పట్టుకొచ్చి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఏవో సామాన్లు తెస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ వండి పెట్టేది. ఇంట్లో నలుగురు పిల్లలని చెప్పాగా నలుగురికి పెట్టి తాను తిని భర్తకి పెట్టేది. మండోదరికి అంటారా, ఆరుగురు పిల్లలు ఉన్నారు, బోల్ డబ్బు ఉంది, వడ్డీ వ్యాపారం ఉంది కనుక దానికి ఏం ఇబ్బంది లేదు. ఒకరోజున మన పుల్లేశ్వరి భర్త ఈ అమాయకపు భర్త గారు గొడ్డలు పుచ్చుకొని భార్య చెప్పినట్టే అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. ఆ పూట అడవిలో కుంభవృష్టి కురిసింది. గ్రామంలోనూ చుట్టుపక్కల ఎక్కడ లేదు, వీడు అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళిన చోట వర్షం కురిసింది ఇట కర్మ కాకపోతే. ఈ వర్షమే అడవిలో కాకుండా వీళ్ళ చుట్టుపక్కల గ్రామాల్లో కురిస్తే చెరువులు బావుల్లో నీళ్లు ఉండేవి, కానీ అడవిలో కురిస్తే అడవిలో ఎవడికి ఉపయోగపడలేదు ఆ నీరు. ఆ ప్రాంతంలో తప్ప ఇంకెక్కడా వర్షం పట్టడం లేదు. పైగా మీరు ఎప్పుడైనా వినే ఉంటారు కదా అడవి కాచిన వెన్నెల. వెన్నెల మన ఊళ్ళో పెడితే మనందరం ఆహా వెన్నెల బాగుంది, వెన్నెలలోనే వేడియలను అని పాడుకుంటూ ఆనందంగా ఉంటాం. అడవిలో వెన్నెలు కాస్తే అక్కడ ఎంజాయ్ చేసేవాడు ఉంటాడు. పులులకి సింహాలకి వెన్నెలంటే అక్కర్లేదు. అవి పులులు సింహాలు మనల్లాగా వెన్నెల్లో చెట్టా పట్టాలు వేసుకు తిరగవు, వాటికి చీకటి అంటేనే ఇష్టం. అందుకనే అడవిలో కాసి వెన్నెల ఊళ్ళో కాయకపోతే అడవి కాచిన వెన్నెల అనేవారు. ఈ వర్షం ఏమిటో కురవక కురవక అడవిలో కురిసింది. అది కూడా వీడు కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళిన ప్రాంతంలో మాత్రమే కురిసింది, ఇంకెక్కడా కురవలేదు. వర్షానికి వీడు తడిసిపోతూ తలదాచుకోవడానికి ఎక్కడైనా చోటు దొరుకుతుందా అని వెళ్ళాడు. చూస్తే అక్కడ ఓ పెద్ద రాతి కట్టడం కనపడింది. పూర్వం పెద్ద పెద్ద శిలలతో అడవుల్లో కొన్ని గుళ్ళు కట్టేవారు, మండపాలు కట్టేవారు. అలాంటి ఒక శిలా మండపం కనపడింది. ఓహో అని లోపలికి వెళ్ళాడు వీడు. అడవుల్లో ఇప్పటికి కూడా శ్రీశైలారణ్యాల్లో వాటిలో ఇలాంటి మండపాలు కనపడతాయి, గుళ్ళు కనపడతాయి. ఆ గుళ్ళల్లో వర్షాలు వచ్చినప్పుడు తలదాచుకునేవారు, అందులో రాత్రి పడుకునేవారు. వీడి అదృష్టం వల్ల అలాంటి ఒక శిలామంటపం కనపడితే లోపలికి వెళ్ళాడు. అది నిజానికి మంటపమే కాదు, అడవిలో ఉండే ఒక అరణ్యదేవత ఆలయం. ఈ అరణ్యదేవత ఆలయంలో ఓ విగ్రహం ఉంది. ఆ విగ్రహం శిలా విగ్రహం కాదు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అమ్మవార్లని గ్రామదేవతలను కొలిచే వాళ్ళు ఏం చేస్తారు, కొయ్యతోటి ఒక బాదు తయారు చేస్తారు, ఒక చెక్క నున్నగా చెక్కి పెడతారు. ఈ చెక్కలే లోపల పెట్టి పూజిస్తారు. వీటిని గ్రామదేవతలుగా పూజిస్తారు. విగ్రహాలు ఉండవు చాలా చోట్ల. ఇప్పటికూడా కొన్ని చోట్ల చూడండి, ఈ పోతిరాజు, ఈ రేణుకాంబ, గంగానమ్మ ఇలాంటి కొన్ని గొళ్ళల్లో లోపల ఏముంటాయి, చెక్క కొయ్యలు ఉంటాయి. ఆ కొయ్యలకే పసుపు పూసి బొట్లు పెట్టి ఎదురుగుండా నివేదన చేసి కొంతమంది బలులిచ్చి పూజ చేస్తూ ఉంటారు. ఈ అరణ్యదేవి విగ్రహం కూడా కేవలం దొంగతో తయారు చేయబడిన ఆలయం. అందులో దొంగే ఉంటుంది, ఆ దొంగకి పసుపు పూయబడి ఉంది, కుంకుమ పెట్టబడి ఉంది. నేను ముందే చెప్పానుగా, ఈ పుల్లేశ్వరి భర్త, ఈ పుల్లమ్మ భర్త అమాయకుడు. అందుకని అతడు ఈ లోపలికి రాగానే ఎదురుగుండా ఉన్న దొంగను చూచాడు. ఐసర మధ్య భలే ఉందిరే అనుకున్నాడు వాడు. మొత్తం అడివంతా వర్షం పడిపోయి చెట్లన్నీ తడిసిపోయాయి. ఎండు కట్టెలు ఎక్కడా దొరకడం లేదు. పుల్లలు దొరకకపోతే, అమ్ముకోకపోతే నాకు తిండి ఉండదనుకున్న సమయంలో ఏ దేవుడు అనుగ్రహించాడు. ఏ దేవుడేముంది, మా ఆవిడ రోజు మా ఊళ్ళో ఉన్న శివాలయంలో మా మంగళదేవుడికి, మా మాంగళిక దేవకి పూజ చేస్తూ ఉంటుంది. శివపార్వతులే నన్ను అనుగ్రహించి ఇక్కడ ఒక కొయ్య పెట్టారు. ఎంత గొప్ప కొయ్య, మంచి చెక్క ఇది, బాగా ఎండిపోయి ఉన్న చెక్క. దీన్ని గొడ్డలతో పటాపటా ముక్కల కింద నరికి తీసుకెళ్ళి అమ్ముకుంటేనా బోల్ డబ్బులు వస్తాయి. అందులో వర్షానికి కట్టెలు ఎక్కడ దొరకనప్పుడు కనుక ఈ కట్టెలు అమ్మితే రోజు కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో హాయిగా ఇంత బువ్వ తినొచ్చు అనుకున్నాడు వాడు. వెంటనే లోపలికి వెళ్ళి గొడ్డలెత్తి అమ్మవారిని కొట్టబోతుంటే అమ్మవారు విగ్రహంలోంచి బయటకు వచ్చి ఎర్రని కళ్ళతో, ఏమిరా మూర్ఖ దుర్మార్గ, నన్ను కొట్టబోతున్నావుట్రా అంది. వీడు దెబ్బకి వణిగిపోయాడు, గజగజలాడిపోయాడు. అయ్యగారు, నేను రోజు మీ పాదాలకు నమస్కరించి శివపురాణం విన్నాను, మీరు చెప్పినట్టే శివుణ్ణి పూజిస్తున్నాను, ఇక్కడ ఎవరో హేవుడు నన్ను పట్టుకుంటుంది బాబో అని గురువుగారు తలుచుకున్నట్ట. కష్టకాలంలో గురువుని తలుచుకున్నాడు. జై పరమేశ్వర అని వెంటనే ఆవిడ కాళ్ళకి దండం పెట్టి, నన్ను క్షమించు తల్లి, నువ్వెవరివి అనగానే ఆవిడ వీడి అమాయకత్వానికి ముచ్చట పడిపోయింది. అమ్మవారికి లక్షణం ఉందండి, గురుభక్తి కలిగిన వాడు జై గురుదేవ అని పిలిచాడంటే వెంటనే వాడిని అనుగ్రహిస్తాను అన్నది అమ్మ. అందుకే ముచ్చటపడి ఎవడవరా నువ్వు అంది. అమ్మ, ఈ పక్కనే ఉన్న మంగళపురంలో ఉంటాం, మాంగళికపురంలో, అక్కడ మాకు నాకు ఒకే ఒక్క భార్య, నలుగురు బిడ్డలు అని జరిగిందంతా చెప్పి, ఈ మధ్యన కరువు వచ్చింది, దాంతో యాతన పడిపోతున్నాం, మా ఆవిడ పుల్లలు కొట్టుకురమ్మని పంపింది, నువ్వు కూడా వినే ఉంటావు కదా నా మాటలు, ఇందాక అనుకుంటున్న మాటలు, పుల్లల కోసం వస్తే ఇక్కడ పుల్లలు లేకపోయాయి, ఇదేదో కొయ్య అనుకుని కొట్టబోయాను, అందులో నువ్వు ఉన్నావు నాకేంటి తెలియదు బాబోయ్ అన్నట్ట. నాకేంటి తెలుద్దీ అన్నాడు భయ్య. జాలి పడిపోయిందమ్మ. ఒరే, నీ గురించి నాకు తెలుసు, నేను కూడా అమ్మవారి శక్తుల్లో ఒక శక్తిని, ఒక చిన్న శక్తిని, మాంగళిక దేవత మహాశక్తి, ఆ మహాశక్తిలోంచి వచ్చే ఒక క్షుద్రశక్తులం మేము, చిన్న చిన్న దేవతలం. మేము కొన్ని కోరికలు తీర్చగలం, అవసరమైతే శాపాలు పెట్టగలం. అమ్మవారికి ఉన్నంత పరాశక్తి మాలో ఉండకపోవచ్చు, కానీ మాకు చాలా శక్తులు ఉంటాయి. నీ అమాయకత్వానికి, గురుభక్తికి వచ్చాను. పైగా నువ్వు చెబుతున్న గురువుగారు చాలా గొప్పవాడు. ఆయన వ్యాససముడు, వ్యాసునితో సమానమైన పాండిత్యం కలిగిన వాడు. నిరంతరం శివపురాణం చదువుతూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు, శివాలయంలో అభిషేకం చేయిస్తూ ఉంటాడు. అది నాకు తెలుసు. అటువంటి గురువుగారి శిష్యుడు నువ్వు. నీ అమాయకత్వానికి మెచ్చుకుని వరం ఇస్తున్నాను. ఈరోజు నుంచి ఇక నువ్వు ఏ పని చేయక్కర్లేదు. నీకు ఎక్కువ కోరికలు లేవు కదా, కట్టెలు కొట్టి ఆ కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బుతో బియ్యము, పప్పులు, ఉప్పులు, కూరగాయలు ఇవి కొనుక్కుని వంట చేసుకుని తినాలని మాత్రమే కోరుతున్నావు తప్ప మరొక కోరిక లేదు. ఇది మంచి కోరికే, ఆహార వాంఛ తప్ప నీకేదో భోగాల వాంఛ లేదు. కాబట్టి నీకు అటువంటి వరం ఒకటి ఇస్తున్నాను. నువ్వు ఈ గొడ్డలు ఇక్కడ పారవేసి ఇంటికి వెళ్ళు. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు శుచిగా స్నానం చేయండి. స్నానానంతరం కొత్త కుండలు కొనుక్కు తీసుకురా. కుండలు కొనడానికి కావలసిన ఆ మాత్రం పైకి నీకు లభిస్తుంది ఏదో రకంగా. నాలుగు కుండలు తెచ్చి పొయ్యి మీద పెట్టు, కింద రెండు కట్టెలు పెట్టు, నిప్పు పెట్టు. నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని 11 సార్లు నువ్వు, నీ భార్య కుండ చుట్టూ తిరుగుతూ జపించండి. ఏది చెప్పు మంత్రం అన్నది. నాకు మంత్రం సరిగ్గా పలకడం రాదు కదా అమ్మా అన్నాడు. ఏం పర్వాలేదు, నేను ఉపదేశిస్తున్నాను గనక నువ్వు ఎలా పలికినా మంత్రప్రభావం ఉంటుంది, చెప్పునాయన అంది. వెంటనే వీడు రెండు చేతులు జోడించి, నువ్వు ఎలా పలికిస్తే అలా పలుకుతానమ్మా అన్నాడు. అమ్మ అనుగ్రహం కదండి, వాడు పెద్దగా భాష నేర్చుకోకపోయినా అమ్మ అనుగ్రహంతో వాడికి భాష వచ్చేసింది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః అని ఆ తర్వాతే ఉపదేశ మంత్రం జపం చెయ్యాలి. ఎవరైనా అమ్మ చెప్పగానే వాడు అలాగే అన్నాడు. వాడు శ్రీ మహాగణాధిపతయే నమః అనలేకపోయేవాడు ఒకప్పుడు, ఇప్పుడు స్పష్టంగా పలికేట. అమ్మ అనుగ్రహం వల్ల నాలుక బాగా తిరిగింది, శ్రీ గురుభ్యో నమః అనగలిగాడు. శివపురాణం చెబుతున్న గొప్ప మంత్రం ఏంటి? ఓం సిం శితికంఠాయ నమః. ఈ మంత్రం చాలా గొప్ప మంత్రం. ఇందులో సిం అనే బీజం సుఖమిస్తుంది, శాంతి ఇస్తుంది, సిద్ధిని కూడా కలిగిస్తుంది. ఏదన్నా అనుకున్న పని నెరవేరకపోతే ఈ మంత్రాన్ని 40 రోజుల పాటు శివ సన్నిధానంలో చేసుకోమని శాస్త్రం చెబుతున్నది. ఇంకా తొందరగా పని అవ్వాలంటే విభూతితో శివుడికి అభిషేకం చేస్తూ, అంటే భస్మం అలా పోస్తూ ఈ మంత్రమును 1000 పర్యాయములు జపించిన వాడు ఏదనుకుంటే అది అవుతుంది, మంచి పని అవుతుంది, చెడ్డ పని కాదు. మళ్ళీ ఏది పడితే అది అవుతుందంటే మా ఆయన చచ్చిపోవాలని చేసింది ఒక ఆవిడ, మొగుడు పోవాలని చేస్తే ఎలా అవుతుంది? కాబట్టి అలా చేయకండి, దేనికి పడితే దానికి వాడకండి. మళ్ళీ ఏదన్నా కాస్త మంచి పనికి, ఏదో మా ఆయన బాగుండాలి, నేను కట్టుకుంటున్న ఇల్లు తొందరగా పూర్తవ్వాలి, లేదా గురువుగారితో తీర్థయాత్రలకు వెళ్ళడానికి కావాల్సిన డబ్బులు కావాలి. ఇంత మంచి కోరిక ఎవరు కోరతారులేండి? కోరేవాళ్ళు ఏదో కొద్దిమంది ఉంటారు, ఏ జయశంకర్ గారో జయకుమారో తప్ప తక్కిన వాళ్ళు అలా కోరుకోలేరు. ఇలాంటి మంచి కోరికలు కోరండి, మీకోసం ఏదన్నా కోరండి. అంతేగాని పక్కవాడి కొంప కూలిపోవడం కోసం ఓం సిం శితికంఠాయ నమః అనే మంత్రమును చదువుతూ శివుడికి భస్మాభిషేకం చేస్తామంటే నువ్వు భస్మం అయిపోతావు. ఎప్పుడు పరులకు అపకారం కోరుకోరాదు, పరోపకారం ఎప్పుడూ మంచిది. ఉపకారం కోరకపోయినా పర్వాలేదు, నీకు ఉపకారం కోరుకో, అపకారం మాత్రం ఇతరులకు చెయ్యరాదు. ఇతరులకు అపకారం కోరుకునేవాడు భస్మాసురులే, వాడికి వాడే నాశనం అయిపోతాడు. వీలున్నంత వరకు అయితే మంచి కోరదాం, లేదా మన మంచి కోరుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ద్రోహం చేయకూడదు. అద్రోహ, మనకి పురాణము చెబుతున్న మాట, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ద్రోహము చెయ్యకు. ద్రోహం చేయవలసిన అవసరం ఎప్పుడు వస్తుందంటే అవతలవాడు రావణుడో మహిషాసురుడో నరకాసురుడో అయితే. అంతకంటే ప్రమాదకారి అయి మొత్తం మన మతానికే ఇబ్బంది తెచ్చిపెడుతున్నాడు అనుకోండి, గుళ్ళు గుళ్ళు పగలు కొట్టేస్తారు ఈ వైద్యం చూశారు కదా, అలాంటప్పుడు విజృంభించి వాడి నాశనం కోరుకోండి, ఏం పర్వాలా, దానివల్ల మీకు పుణ్యం వాడికి ఎలాగో నాశనం తప్పదు. ఈ ఆలయాల తోలికి రావడం ఎంత ప్రమాదమో వాళ్ళకి తెలియటం లేదు. ఇప్పుడు ఇదంతా తాత్కాలికం. పూర్వం రావణాసుడు ఇలాగే విజృంభించి యజ్ఞాలు పాడు చేశాడు, సర్వనాశనం అయిపోయాడు వాడు. ఎందుకు పరిగి రాకుండా పోయాడు వాడు? కళ్ళ ముందు కొడుకులు పోయారు వాడికి. ఇలాంటి పిచ్చి పనులు చేసిన వాళ్ళు ఎంతోమందిని చూసాం మనం. ఇవేమి ఎక్కువ కాలం సాగవు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరుగుతున్న ఈ విధ్వంసకాండ వాళ్ళ సర్వనాశనానికి, వాళ్ళ పతనానికి వచ్చిందని గ్రహించండి. రావణుడు శివుడి భక్తుడే, పరమ భక్తుడు, నేను భక్తుడిని అనుకున్నాడు, తన దేవుణ్ణి పూజించాడు, కానీ ఏం లాభం? వాడు చేసిన పాపాలు ఒకటా రెండా? ఎక్కడ యజ్ఞాల్లో విష్ణువుని తలుచుకోకూడదన్నాడు, దేవతలకి మేలు ఆచరించకూడదన్నాడు, ఎవరైనా హరినామస్మరణం చేశారంటే వాళ్ళ పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకొచ్చి నరికి పారేయండి అన్నాడు. దాంతో వాడి తలకాయలన్నీ ఒక్క దేవకి ఎగిరిపోయి, నీ ఇష్టదేవతను నువ్వు పూజించుకో కాదంటలా, మరి ఎందుకు పరదేవతలు పాటు చేయటం? ఎప్పుడూ కూడా స్వార్థం లేకుండా నాకు పరమార్థం కావాలనుకుని ఈ మంత్ర జపం చెయ్యాలి. చేస్తే వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయి. ఓం సిం శితికంఠాయ నమః అనే మంత్రం అత్యద్భుతమైన మంత్రం. నమశివాయ అనే దాంట్లో ఉన్న బీజాల్లో న మ సి వా యా అనే 5 5 అందులో ఈ సి అనేది కోరికలు తీర్చే మంత్రం, సుఖశాంతులు ఇచ్చే మంత్రం. ఓం నం నమశివాయ అనే మంత్రం, ఓం మం మరుద్దేవాయ నమః అనే మంత్రం, ఓం సిం శితికంఠాయ నమః, ఓం వాం వామదేవాయ నమః, ఓం యం యమభంజనాయ నమః. ఈ 5 ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రాలు, పంచాక్షర మంత్రాల్లో ఉన్న బీజాక్షరములతో సంపుటీకరణం చేయబడిన మహామంత్రములు. ఈ 5 గొప్పవే. అందులో శితికంఠనామం ఉన్నదే. ఈ నామంతో కూడిన మంత్రం క్షిప్రకాలంలో శీఘ్రకాలంలో కోరికలు తీరుస్తుంది. కాబట్టి నాయన, కట్టెలు కొట్టుకునే రైతు బాబు, ఇంటికి వెళ్ళాక శుచిగా స్నానం చేసి నీ భార్యతో పాటు పవిత్ర వస్త్రాలు కట్టుకుని 4 కొత్త కుండలు తెచ్చుకుని పొయ్యి మీద పెట్టు, కింద కట్టెలు పెట్టు, నిప్పు కూడా పెట్టకల, నిప్పు దానతలదే వెలుగుతుంది. నేను చెప్పిన ఓం సిం శితికంఠాయ నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ నువ్వు, నీ భార్య, నీ పిల్లలు ఆ కుండల చుట్టూ 3 సార్లు తిరగండి. ఆ తర్వాత జరిగేది చూడండి. ఇక ఈ రోజు నుంచి నీ ఇంట్లో నువ్వు వంట చేయవలసిన అవసరం లేదు, నీ ఏ పెంట ఉండదు, నీకు ఏ తంట ఉండదు, మీ ఆవిడ కూడా రోజు రకరకాల బాధలు పడక్కర్లా. ఇలా మీరు ఆ కొండల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయగానే కొండల్లో రకరకాల పిండి వంటలు తయారవుతాయి. అన్నం, పాయసం, కూరలు, పులిహార, దధ్యోదనం, గోంగూర పచ్చడి, మంచి వంకాయ ఊరగాయ, దొండకాయ ఊరగాయ, బెండకాయ ఊరగాయ, గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, ఒకటేమిటి పులిహార, దలిహార, దధ్యోదనం, కట్టుపొంగలి, ఇంకా చక్కెర పొంగలి, ఇవన్నీ వచ్చి పడిపోతాయి. ఇంకో అరగంట అయితే మీ నోళ్ళు ఊరిపోతాయి. ఎప్పుడు ఎందు అవుతుందో భోజనాలు ఇంటికి పోదాం అనుకుంటారు. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి తీరా ఈ పోటీ ఏమీ లేదు అని వెళ్ళాం అందంటే అయిపోయేవాడు. ఇలా రకరకాల పిండి వంటలతో మంచి భోజనాలు వచ్చి తీరతాయి. మీరు తిని 10 మందికి ఉపకారం చేసే పుణ్యాత్ములు కనుక మీకు ఈ మంత్రాన్ని ఉపదేశించాను. సద్వినియోగం చేసుకోండి ఈ మంత్రాన్ని. శివభక్తి అంటే మాటల నీవు మీ గురువుగారి మీద భక్తి కలిగిన వాడివి. మీ ఆవిడికి శివభక్తి ఉంది, నీకు శివభక్తి ఉంది, అందుకే ఈ మంత్రం ఉపదేశించాను. ఈ మంత్ర ప్రభావం చూడు పో అంది ఆవిడ. వెంటనే వీడు ఆ గొడ్డలు పక్కన పారేసి అమ్మవారి పాదాలకు నమస్కరించి, తల్లో జగన్మాత, ఏం అనుగ్రహం నాకు నీ వల్ల లభించింది, నిన్ను బతికున్నంతకాలం గుర్తుపెట్టుకుంటాం అని ఆ తల్లికి నమస్కరించి, ఇంతకీ నీ పేరేంటి తల్లి అన్నాడు. ఏమిటి మంత్రం ఇచ్చింది తల్లి, మరి గురువుగారు కదా ఆవిడ, అందుకనంటే అప్పుడు ఆవిడ ఏమందనమాట, నా పేరు అరణ్యదేవి అనుకో చాలు పో అనగానే అరణ్యదేవికి జై అనుకుంటూ ఇంటికి వచ్చాడు. ఈ లోపు వాళ్ళ ఆవిడ పాపం పిల్లలు మలమల మాడిపోతూ ఉంటే గుమ్మం దగ్గర కూర్చుని, ఎప్పుడొస్తాడా మా పుల్లయ్య గారు, ఆయన రాగానే పప్పులు ఉప్పులు వీటితో మంచి వంట చేసి భోజనం పెడదాం అనుకుంటుంది పాపం. ఇంతలో వీడు గొడ్డలు కూడా వదిలేసి వచ్చాడు చేతులు ఊపుకుంటూ. ఎప్పుడు వీడికి కోపం రాదు, చాలా మంచివాడు. ఈ పాటు కొంచెం కోపం వచ్చి, ఏంటి ఆ గొడ్డలు కూడా వదిలేసి వచ్చావు, పొద్దుటి నుంచి పిల్లలు ఆకలికి నకనకలాడిపోతున్నారు, మలమల ఆడిపోతున్నారు, అన్నము అన్నము అమ్మ అంటున్నారు, ఏడ్చేస్తున్నారు పాపం. వాళ్ళకి ఏదైనా పెడదామంటే ఏమీ తేకుండా చేతులు ఊపుకుంటూ ఇక సంతోషంగా వచ్చామేమిటంటే, ఊరుకవే నీకు అన్ని ధరా చెబుతాను, లోపలికి రాని, లోపలికి పిలిచి నువ్వు ఎంతో మంచిదానివి, రోజు నన్ను ప్రేమగా చూస్తున్నావు, అందుకే శివుడు అనుగ్రహించాడు, అమ్మ అనుగ్రహించింది అని జరిగిందంతా చెప్పి, ఇది పిల్లలు వింటూ ఉండగా, 4 పిల్లలు ఎవరికి చెప్పొద్దంది అమ్మ అని 4 పిల్లలు వింటూ ఉండగా చెప్పాడు. ఆయనపై పిల్లలు వింటూ ఉండగా కొన్ని చెప్పకూడదు, కొంతమందికి ఏదైనా చెప్పొద్దని చెప్పామా, ఇక చూడండి వాడు ఇద్దరికే చెబుతాడు, అడిగిన వాడికి అడగని వాడికి. ఇంకా రహస్యం ఏంటి, అతి రహస్యం బట్టబయ్యలాగా, అందుకే ఎవరికైనా చెప్పాలంటే నాకు భయం. నేను అమాయకుడిని ఈ విషయంలో, ఏమండోయ్ ఎల్లుండి ఫలానా కార్యక్రమం ఉంది ఎవరికి చెప్పకండి అని పారసారథి గారికి చెబుతాను, ఆయన ఎవరికి చెప్పకండోయ్ అని విశాలక్ష్మి గారికి చెబుతాడు, ఆవిడ ఎవరికి చెప్పకండోయ్ అని మా లక్ష్మికి చెబుతుంది, ఆవిడ ఎవరికి చెప్పకండోయ్ అని ఇంకొక ఆవిడకి చెబుతుంది, ఇంకందరూ ఎవరికి వాళ్ళే ఎవరికి చెప్పకండోయ్ అని మళ్ళీ ఆ రహస్యం నాకే చెబుతారు. గురువుగారు ఎల్లుండి ఏదో మీరేదో పని చేస్తున్నారు ఎవరికి చెప్పకండి అని మళ్ళీ నాకు చెబుతారు. ఇది రహస్యం అంట. అందరూ చెప్పొచ్చేది ఏంటంటే, చిన్నపిల్లల దగ్గరికి వచ్చి ఈ రహస్యాలు చెప్పకూడదని అమ్మవారు చెప్పినటువంటి విషయం చెప్పేశాడు. పాపం పిల్లలు వినేశారు. ఆ పిల్లలు ఒకడికి 8 ఏళ్ళు, ఒకడికి 10 ఏళ్ళు, ఒకడికి 12 ఏళ్ళు, ఒకడికి 14 ఏళ్ళు. అబ్బా అమ్మవారు మనకి శివుడి మంత్రం ఇచ్చిందా అని సంతోషపడిపోయి భార్య, భర్త, ఆ తర్వాత పిల్లలు శుభ్రంగా స్నానం చేసి ఏదో ఇంట్లో ఉన్న పొడి బట్టలు కట్టుకుని 4 కొత్త కొండలు తెచ్చుకోగలిగారు. దేవుడు దేవుల వాళ్ళకి డబ్బులు కూడా దొరికి, ఎలా దొరికి అని అడగద్దు, అదే ఈశ్వర కటాక్షం అంటే. 4 కొండలు తెచ్చారు. ఆ 4 కొండలు పొయ్యి మీద పెట్టింది ఆవిడ ఇంట్లో, తాటాకు పాక ఇల్లు. ఆ పాకలో పెట్టి కింద కట్టెలు పెట్టింది. తర్వాత 3 చుట్టూ తిరుగుతూ ఓం సిం సితికంఠాయ నమః అని భర్త పలుకుతూ ఉంటే భార్య, పిల్లలు ఉచ్చరించారు. 3 మార్లు అలా ఉచ్చరించి పొయ్యికి నమస్కరించేలోపు పొయ్యి కింద మంట తనంత తానే వచ్చింది. కట్టెలు బాగా బాగా మండడం మొదలెట్టాయి. ఇలాంటి మంత్రం మనకి బాగా పనిచేస్తే ఎంత లాభం అనిపిస్తుంది నాకు. ఈ మధ్యన వంట వాళ్ళని పిలవడం, వాళ్ళకి రోజు అకామిడేషన్ చూపించడం, మళ్ళీ వాళ్ళు ఎప్పుడన్నా నాకు ఇడ్లీ వేయడం కుదరదు అంటే మళ్ళీ మనమే వెళ్ళి వేణిగారు చేయడం, ఇవన్నీ కష్టంగా ఉంటున్నాయి. ఈ మంత్రం కనుక నేను అమ్మవారి దగ్గర పొంది జపం చేసేస్తే ఇక మీరు ఎంతమంది వచ్చినా సరే భోజనానికి లోటు ఉండదు. కాకపోతే కలియుగంలో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, అనేక దివ్య శక్తుల మీద మనకు ఉండవలసినంత నమ్మకం ఉండడంలా. ఇప్పుడు గురుగారు చెప్తున్నప్పుడు ఆ కథలే కదా అనిపిస్తుందట, అదే ప్రగాఢమైన విశ్వాసం ఉంటే పనిచేస్తాయి. ఎంత చెప్పండి, అంతటి విశ్వాసం ఉండటంలా. అందుకే కలియుగంలో ఫలించవలసిన రీతిలో ఫలించటం లేదు మంత్రములు. అయినా అందరికీ అలా ఫలిస్తే పనులు చేయడం మానేస్తాం. అందుకే భగవంతుడు కలియుగంలో ఇలాంటి పనులు చేసుకునే మనబోటి వాళ్ళ కోసం కర్మాచరణతోటే మనకి భోజనం పెడుతున్నాడు. కర్మలు చెయ్యని వాడికి భోజనం పెట్టడు ఆయన. కర్మ చేసి తీరాలన్నమాట. అయితే కర్మలు ఆచరణ చేసేటప్పుడు చిత్తశుద్ధితో చేయమన్నాడు, అంతే అంతే. కర్మములకు తగు ఫలములు కర్ములకు నిడంగరాజుగాని సదా నిష్కర్ముడగు ఈశ్వరుడును కర్మవిహీనునికి రాజుగాడు నరేంద్ర. ఎవడైనా ఒక పని చేస్తే ఆ పనికి తగిన ఫలితం ఆ పరమాత్మ ఇస్తాడు. ఏ పని చేయకపోతే ఆయన ఏ ప్రయోజనము మనకి చేకూర్చడు. ఎందుకంటే ఆయన నిష్కర్ముడు, అనగా ఆయనకి పనులు చేయవలసిన అవసరం లేదు. పరమాత్మకి కర్మములకు తగిన ఫలితమే ఇస్తాడు. నేనేనంతే, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తే జీతం ఇస్తాను, అంతేగా నా దగ్గర పనిచేసేవాడు. ఈ అశోక్ సాఫ్ట్వేర్ అయినా కూడా ఆయన కంప్యూటర్ దగ్గర కూర్చొని ఉద్యోగం చేస్తే జీతం ఇస్తాడు. ఆయన ఏ ఉద్యోగం లేకపోతే ఎందుకు చేస్తాడు? కరోనా కాలంలో పని లేక కొందరికి ఉద్వాసం చెప్పారు, వాళ్ళకి జీతాలు లేవు ఇవాళ. కాబట్టి జీతం కావాలంటే నువ్వు శరీరంతో కష్టపడి పని చేయవలసింది, బుద్ధితో పని చేయాలి. ఏదో ఒక పని చెయ్యందే ఎవ్వడికి నోట్లోకి ముద్ద వెళ్ళదు. ఇవాళ కొంతమంది పని చేయటం లేదు, వాళ్ళకి అన్నం ఎలా వస్తుందంటే వాళ్ళు వయస్సులో ఉన్నప్పుడు చేశారు. అది గుర్తుపెట్టుకోండి. ఏం పార్థసారథిగా దర్జాగా నెల నెల పింఛను తీసుకోవట్లేదా, సత్యనారాయణ మెస్ట తీసుకోవట్లేదా అని అడుగుతారు. కానీ వాళ్ళు కూడా 60 ఏళ్ళ దాకా పనిచేశారు. కొంతమంది ఆ రోజుల్లో ఉద్యోగంలో పెద్ద పని చెప్పిపోయినా వాళ్ళకి అదృష్టం ఒకటి జీతం వస్తుంది కదా అని ఒక ఆయన అన్నాడు. ఈ జన్మలో కాదు, ఏదో ఒక జన్మలో చేసి ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అది ఇవాళ అనుభవిస్తున్నారు. ఇవాళ మళ్ళీ చేశారా, ఇంతకింత వస్తుంది. ఈ జన్మలో ఎవరికి దానం చేయకపోతే వచ్చే జన్మలో ఇక తర్వాత అంతే. ప్రతి వ్యక్తి పూర్వం చేసిన పుణ్యం ఇప్పుడు అనుభవిస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం కర్మాచరణము చెయ్యకపోతే ఈశ్వరుడు ఏమీ ఇవ్వడు. ఏదో ఒక పని చెయ్యి. అందువల్ల ఈ మంత్రమును ఆశ్రయించి పైకి రావాలని కోరుకోవడం కాకుండా మంత్రానుష్ఠానం వల్ల మనం కష్టపడి పనిచేసి సంపాదించి తిండి తినేటట్లుగా చేయమని పరమాత్మను కోరాలట. అందరము కర్మలు మానేస్తే సృష్టి ఎలా నడుస్తుంది మరి? అందువల్ల భక్తుల చరిత్ర వినడం ద్వారా మనకి ఓ మంచి పని దొరుకుతుంది, పని వల్ల భుక్తి దొరుకుతుంది అని గ్రహించాలి. ఇప్పుడు ఈ కుండల్లో తమంత తామే పదార్థాలు రావడం మొదలుపెట్టాయి. రకరకాల పిండి వంటలు, ద్రాక్ష పానకాలు, నారికేళాలు, మంచి మంచి రంభాపలాలు, అంటే చక్కెరకేళి అరటిపళ్ళు, మళ్ళీ మామూలు అరటిపళ్ళు కూడా కాదు, రంభాపలము అంటే అరటిపండు. ఆ అరటిపళ్ళల్లో కూడా కొంచెం చక్కెరకేళీలు, పొడుగు అరటిపళ్ళు అయితే బాగుంటాయి అనుకోండి. ఆ మధ్యన ఒక ఆవిడ పట్టుకొచ్చి ఇచ్చింది అరటిపండు. అరటిపండు ఎంత ఉందో నేను చెప్పలేను మీకు అదనమాట. దానికి అరటిపండు అంటే అరటిపండు అనమాట. అప్పుడు నాకు ఆడుకుంటున్న చిన్న పిల్లాడు, 2 ఏళ్ల చిన్నపిల్లాడు వాడు కనబడ్డాడు బట్టలు లేకుండా, అదే గుర్తుకొస్తుంది. కాబట్టి చెప్పొచ్చేదంటే అవే అరటిపళ్ళు అంటే కొన్ని సందర్భాల్లో చెబితే కానీ వాళ్ళకి అర్థం కాదు, వచ్చింది తెప్పాలన్నమాట. అరటిపండు అరటిపండులో ఉండాలి, చక్కని మంచి పండు. వాళ్ళు కుళ్ళిపోయినవి చిన్న చిన్నవి ఇంతంత పిసరా పళ్ళు పట్టుకొచ్చేవడం మరీగా ఈ బామనకే హాత్ అన్నట్టుగా. ఏ కొంతమంది పంచెలు పట్టుకొస్తారు, ఆ పంచే అలా పట్టుకుంటే పనికిరాదు, అది కట్టుకుంటే మానభంగం. తువ్వాలకు ఎక్కువను పంచికి తక్కువను, ఆ అంచులు కూడా దరిద్రంగా ఉంటాయి. అంతకంటే ఇవ్వడం మానేయండి, మనకు శక్తి లేదు, అయ్యా నేనేమి ఇవ్వలేనండి అనండి. అంతేకాని ఎందుకు పనికిరాని వస్తువులు ఇతరులకు దానం చేయకూడదు. ఎవరికైనా కట్టుకోవడానికి ఇచ్చేటప్పుడు ఆ చీరో పంచో కట్టుకోవడానికి పనికిరావాలి. రాముడు దానం చేస్తే వాసాంసిచ మహారహాణి, మంచి మంచి వస్త్రములు కట్టుకోవడానికి పనికొచ్చే వస్త్రములు దానం చేశాడు తప్ప చిరిగిపోయినవి కుళ్ళిపోయినవి ఎందుకు పనికిరానివి ఎప్పుడు దానం చేయకూడదు. యాపిల్ పండు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టి 6 రోజులు పోయాక కుళ్ళిపోయాక అప్పుడు దానం చేస్తే అది పండు దానం అవుతుందా? తాజాగా ఉన్నప్పుడు చెయ్యి. ఏం చేసినా అంతే. ఒక ఆయన కంప్యూటర్ దానం చేసేట, ఆ కంప్యూటర్ 10 ఏళ్ళ నుంచి వాటలా ఎందుకు పనికిరాదు, అందుకని తీసుకెళ్ళి అవతలవాడికి ఇచ్చాడు. వాడు దాన్ని బాగు చేయడానికి 100-1000 ఖర్చు పెట్టాడు, ఎందుకు బాగుపడలా? కొంతమంది అయితే ఇంట్లో ఎందుకు పనికిరాని ఫోన్లు ఉంటాయి. ఏమండి మా ఇంట్లో ఫోన్ అండి, ఇది సెకండ్ హ్యాండ్ పనిచేస్తుందేమో వాడుకోండి అంటారు. పాప వీడి పట్టుకెళ్ళి ఇంట్లో ఛార్జింగ్ పెడితే కరెంటు ఖర్చు తప్ప ఛార్జింగ్ అవ్వదు అది, దానివల్ల ఏం ఉపయోగం లేదు. వీళ్ళు ఎవ్వరమైనా మనం చేసిన దానము సత్కర్మాచరణ ఫలితమే పొందుతామని గ్రహించాలి. ఈ మహాత్ములు రకరకాల పిండి వంటలు అందులోంచి వచ్చాయి, మంచి మంచి పిండి వంటలు వచ్చాయి. అవన్నీ పెట్టుకుని వారు ముందు శివుడికి నివేదన చేశారు. శివభక్తి పరులు వాడు ఈశ్వరుడికి నివేదన చేయకుండా ఏదీ తినరు, పరమాత్మకి నైవేద్యం పెట్టి ముందు తినాలి. అలా తిని ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి మా ఇంట్లో వాళ్ళ భోజనాలు చాలా ఎక్కువ ఉండి అని తినండి అని పెట్టారు. ఇంకక్కడి నుంచి వీళ్ళే కాకుండా చుట్టుపక్కల కనీసం 50-60 మందికి రోజు అన్నం పెట్టగలుగుతున్నారట. ఒక 5-6 నెలలు ఇలాగే గడిచింది. ఈ పక్కన ఉన్న మండోదరికి అనుమానం వచ్చింది. ఈ ఇంటివాడు ఒక్కరోజును కూడా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళడం లేదు. ఇదివరకు గొడ్డలతో అడవికి వెళ్ళేవాడు, అంతపూర్వం వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం అంటే ఇంకా ప్రస్తుతం బాగుపడలేదు పూర్తిగా, కాబట్టి కనీసం కట్టెలైనా కొట్టాలి. కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళడం లేదు, అసలు గొడ్డలి లేదు. ఎప్పుడు ఎలా ఇంట్లోకి సామాన్లు తెస్తున్నారో తెలియటం లేదు. వంట చేసిన వాసన రాదు. వండిన చొప్పును పొగయు వాసనయుం కనిపింపబోవు. ఇంట్లో వంట చేయడానికి ఏ ఏర్పాట్లు కనపడవు, పొగ రాదు, వాసన లేదు. అయినా ఘుమఘుమలు అడుగుతూ మధ్యాహ్నం 12 గంట అయ్యేసరికి మాత్రం ఇంట్లోంచి చక్కెర పొంగలి వాసన, దద్దోజన వాసన హఠాత్తుగా వస్తుంది. వంట చేయాలంటే కాస్త ముందు ఏదో ఏర్పాట్లు ఉంటాయి, అవేం కనపడవు, కానీ పిండి వంటలు వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ రోజు భోజనం పెట్టగలుగుతున్నారు. ఏం విచిత్రం ఇది, ఎక్కడి నుంచి వస్తుంది వీడికి ఆహారం అని అనుమానం వచ్చి ఎవరినైనా అడిగితే చెప్పరు, ఎవరికీ తెలియటం లేదు. అందుకని రోజున పుల్లేశ్వరిని పుల్లేశ్వరి మనలో అన్నమాట అంది. పుల్లలు పెట్టడానికి వచ్చింది ఇవ్వడానికి కనిపెట్టేసిందిట. కొంతమంది ఉంటారంటే మన ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళు, పుల్లలు పెట్టేస్తారు, కొంపలు ముంచేస్తారు వాళ్ళు. గురువుగారంత దేవుళ్ళు లేడని ఎదురుకుండా ఒకటి పక్కెళ్ళి, ఇదిగో గురువుగారు అలాంటి వట్ట, గురువుగారు ఇలాంటి వట్ట అని వీడి ఇంట్లోకి వచ్చి చూసినట్టు కబుర్లు చెబుతారు. అమ్మ బాబో, ఇలాంటి భక్తులే ఎక్కువగా ఉంటారన్నమాట. ఇంతటి పాపాత్ములను ఇంకెవడైనా క్షమించగలడా? అమ్మ గురువుగారు వచ్చారు, ఈ ఏరియా బాగుపడిందని ఎదురుకుండా దండం పెట్టి ఆయన దేవుడు అండం పక్కడాక అండం. మీకు గుండెలపై చేసుకుంటే తెలిసిపోతుందిగా ఈ మాట అన్నావు లేదు అవునా? ఏదో మహానుభావులైన పార్సాది గారు, విశాలక్షి గారు లాంటి వాళ్ళని పక్కన పెడితే కొంతమంది అయినా అలా అనుకుంటారు కదా. అలా అనుకోకపోతే ఈ సృష్టి రహస్యం ఎక్కడ ఉంటుంది? నేనంటే నా గురించి చెప్పుకుంటే గొడవ లేదు కనుక అంటున్నారు కనమాట. మీ అందరికీ అనుభవమే. జయశంకర్ గారు ఎంతో భక్తుడండి ఆయన, మహానుభావుడు హైదరాబాద్ నుంచి. ఒక్కరోజు గురువుగారు దర్శనం కోసం పుట్టినరోజు పండుగని 1వ నాడు వచ్చారంటే ఆయన ఎదుర్కొంటున్నప్పుడు మీ అంత గురుభక్తి ఎవరికి ఉంటుందండి అన్నాం. బయటకు వెళ్ళాక ఆయన కారు నిండా డీజిల్ ఎక్కువైపోయిందంటే కారు వాడకపోవటం వల్ల ఇక్కడికి వచ్చాడండి, కారుకి డీజిల్ ఎక్కువైపోయి వాడడానికి ఇక్కడికి వచ్చాట ఆయన అనేవాళ్ళు ఉన్నారు. కారులో డీజిల్ ఎక్కువైతే ఇక్కడికి ఎందుకు వస్తారు? హైదరాబాద్ నుంచి ఏలూరు రావాలయన, ఎక్కడో నానాయాత్ర పడిపోయి అశోక్ నగర్ నుంచి ఇక్కడ దాకా డ్రైవ్ చేసుకుని రావాలా? అంతకు బదులు ఆయన కావాలంటే ఇంకో చోటకి ఎక్కడికో ఇంకో ఏ హోటల్కో పోవచ్చు. పాపం విజయవాడ నుంచి పార్థసారథి గారు తన పక్కన ఉన్నటువంటి భక్తులను వెంట పెట్టుకుని వచ్చారు. ఆ కాలక్షేపం అవ్వలేదటండి అందుకని ఆయన వచ్చాడండి అన్నారు ఒక ఆయన. కాలక్షేపం అవ్వాలంటే ఆ విజయవాడ నుంచి ఇక్కడికి డ్రైవ్ తీసుకురావాలా, పైగా భక్తులు తీసుకురావాలా? అంటే భక్తిలో లోపం వెతుకుతాం అన్నమాట మనం. జయకుమార్ గారు 7 రోజులు పురాణం వినడానికి వచ్చారండి అని పరమ భక్తుడు ఒకడు పొగిడితే ఇంకోడు పింఛన్ వస్తుంది కదండి టెన్షన్గా, ఇంట్లో ఉంటేనే అదేదో ఇక్కడ తిందామని వచ్చాడండి అన్నట్ట. ఇటువంటి దుర్మార్గుల్ని, పాపాత్ముల్ని యమకింకర్లు ఏం చేస్తారో తెలుసా? అంటే మంచి వాళ్ళని మంచి పని చేస్తూ ఉంటే అందులో చెడ్డ ఆరోపించి ఎదురుగుండా పోయి పక్కకెళ్ళాక తిట్టే వాళ్ళని నాలుకలు చీలుకలు చేరుస్తాడు. వజ్ర కంటకము అని ఒక నరకం ఉన్నది నరకాల్లో, అక్కడ ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు వజ్రాల్లో ఉంటాయి, వజ్రాలే ముళ్ళు అనమాట. ఈ నాలుకలు పట్టుకెళ్ళి ఆ ముళ్ళ దగ్గర ఇలా 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 లాగుతారనమాట. అప్పుడు ఈ నాలుకల్లోకి ముళ్ళు వెళ్ళిపోయి బాబా అని ఏడుస్తూ అరుస్తాడు. ఈ నాలుకలు తెగిపోతాయి, మళ్ళీ అతుక్కుపోతాయి. భూలోకంలో అనుకోండి ఒకసారి నాలుగు వస్తే ఇంకంతే బతికి, ఇంక నాలుక రాదు. కానీ చచ్చి నరకానికి వెళ్ళిన వాడి నాలుక ఎంత కోసినా మళ్ళీ అతుక్కుంటుంది, బాధ కలుగుతుంది, మళ్ళీ కోస్తారు, మళ్ళీ బాధ కలుగుతుంది, మళ్ళీ కోస్తారు. చావు ఉండదు, ఎందుకంటే చచ్చి అక్కడికి వెళ్ళాడు, అదే చచ్చేదావు అంటే. దానికి యాతన అని పేరు. కాబట్టి పిచ్చివాగుళ్ళు వాగితే, ఎదురుగుండా ఉన్నప్పుడు పొగిడి బయటికి వెళ్ళిన తర్వాత వెకిలివాగుళ్ళు వాగితే, రేపు ఈ వజ్రకంటక నరకంలో నాలుకలు చీలికలైపోతూ ఉండగా, పేలికలైపోతూ ఉండగా రక్తం కారి ఏడుస్తారు.